నిత్యము తాము ఏ నదీ తీరంలో ఉన్నారో ఆ నదిలో నిత్యం సమయం తప్పకుండా స్నానం చేస్తే దానికి శౌచ వీధి అని పేరు. గోదావరి తీరంలో ఉంటే గోదావరిలో, గంగా తీరంలో ఉంటే గంగలో, ఎక్కడుంటే అక్కడ స్నానం మాత్రం ఒక నియమం ప్రకారం చేసి తీరాలి అని. ఇంకా రెండోది ఏం చేసేవాడు, గురువులకు సేవా నియమం పెట్టుకున్నాడు. స్నానం అవగానే గురువుగారికి పాదాలు కాసేపు అత్తడం, కమండలం దండం పెట్టడం. పూర్వం గురువులకి తన దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యుడి యొక్క కులంతో మతంతో సంబంధం లేదు. గురువుగారు అనుగ్రహం ఉంటే వాడు అన్నిటికంటే గొప్ప జాతకుడు అవుతాడు. అందుకని గురువుగారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవాడు. ఇప్పుడు గురుసేవ చేయటం వల్ల, గురువుగారి ద్వారా బోధనలు వినడం వల్ల వాడిలో అన్ని సద్గుణములే, ఒక్క దుర్గుణం లేదు. నిజం చెప్పాలంటే జాతి మాత్ర విప్రుడి కంటే, ఏదో పుట్టుకతో విప్రుడు అవడం కంటే చండాలుడైనప్పటికీ నియమం కలిగితే వాడే నిజమైన విప్రుడు. అందుకే చండాలోస్తు సతుద్విజోస్తు గురు నిత్యేషామనీషామ. రోజు మద్యపానం చేస్తూ ఉండేవాడు, రోజు ధూమపానం చేస్తూ ఉండేటటువంటి వాడు గొప్ప వంశంలో పుడితే ఏమిటండి, ఏం ఉపయోగం లేదు. అటువంటి వాడికంటే నియమములు కలిగి ఉండడం వల్ల ఇతడిలో అన్ని సద్గుణాలు కలిగి మహాత్ముడు అనిపించుకున్నాడు. ఇవన్నీ నేను పద్మపురాణంలో 90వ పేజీలో ఉన్న పద్యాల సారాంశం చెబుతున్నాను. ఇదేదో గురువుగారు మీ సొంత పెత్తనంతో చెబుతున్నారని అనుకోకండి. ఎవరి మనస్సుకి బాధ కలిగినా బాధ కలిగించకపోయినా ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నదొన్నట్టుగా కొండ మొదలుకొట్టాడు చెప్పడం మా లక్షణం అన్నమాట. చెప్పి తీరాలి, ఈ నియమాలు ఉండాలి కనుక. ఇలా అనుదినం చెప్పాడు చెప్పాడు, అనుదినం చేశాడు అంటే గురువులు చెప్పినవి ఆచరించాడు, గురువులు చెప్పినవి విన్నాడు, తాను ఇతరులకు చెప్పాడు. దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేవాట, మా గురువుగారు ఇలా చెప్పారు నేను ఇలా చేశాను మీరు చెయ్యండి అని. ఇలా కొంతకాలం జరిగాక వాడేమయ్యాడో తెలుసా, వాడే గురువు అయిపోయాడు. ఒకరోజున మార్కండేయుడు అతన్ని పిలిచి, నాయన గురువు అంటే ఎవరో తెలుసునా, తాను ఆచరించి మంత్రాన్ని శిష్యులకిచ్చి మంత్ర ప్రభావాన్ని చెప్పి శిష్యులకి తీర్థయాత్రాది మహిమలను తెలియజేసి అనేక నియమములు కలిగి ఉంటే వాడు గురువు అని పిలువబడతాడు. నువ్వు నా దగ్గర చేరి నన్ను సేవించి శౌచము సద్గుణాలు కలిగి ఉన్నావు కనుక ఇక మీదట నాకు వారసుడివిగా ఈ మార్కండేయాశ్రమాన్ని నీవే నిర్వహించు, నువ్వే గురువు అయిపోయావు అన్నాడండి. అనుదినంబును చెప్పగా అగును గురువు శ్రద్ధతోడను వేద శాస్త్రముల వెన్న. వేదాలు చదవక్కర్లేదట, శ్రద్ధతో రోజు వింటే గురువు చెప్పిన నియమాలు పాటిస్తే వాడే గురువు అవుతాడు. పీఠ ఉత్తర పీఠాధికారి అంటే అలాగే, గురువుగారి దగ్గర ఉండి వాళ్ళు సేవ చేస్తూ చేస్తూ గురువుగారి తర్వాత నెక్స్ట్ ఇంకో శిష్యుడు తయారవుతాడు. అలా నువ్వు తయారయ్యావు. ఈ రోజు నుంచి నీవు వెళ్ళి గురు సేవ చేయటం ఇంకా ఆపి, గురువుగారు నీకు సేవ చేసే అవకాశం లేదు పొమ్మంటున్నారు కనుక నా ఆశ్రమం పక్కన ఒక చిన్న గుడిసె వేసుకుని కొత్తగా నువ్వు శిష్యుల్ని తయారు చెయ్యి. వాళ్ళ ద్వారా లోకంలో ధర్మ ప్రచారం చెయ్యి. అన్నిటికంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి విద్య అడిగితే ఆ విద్యని అవతల వాడి యొక్క పాత్రతని బట్టి, ఒక కులాన్ని బట్టో లేకపోతే జాతినో పరిగణనలోకి తీసుకోకు. అన్నదాతయు గురుపుత్రుడు అంబుదాత శక్తుడును ధార్మికుండును జ్ఞానదాత శుచియు శుశ్రూషుడును కృతజ్ఞుడును సాధువు ఆప్తుడును పాత్రులు తిత విద్యలను సంగా. విద్యలు ఇవ్వడానికి ఎవరెవరికి అర్హత ఉన్నది? గురువుగారు నాకు విద్య ఇవ్వండి అని అడిగినంత మాత్రం చేత నేను అందరికీ ఇవ్వకూడదట విద్య. నేను విద్య ఇవ్వాలంటే అవతల వాళ్ళకి కొంత పాత్రత ఉండాలి. అందులో మొట్టమొదట అన్నదాత. రోజు పురాణం వినేయడానికి వచ్చేవారికి మధ్యాహ్నం పూట అన్నం పెడుతున్నారు అనుకోండి, మీరు అన్నదాతల కింద లెక్క. అన్నదాతకి ఏ విద్యను అడిగితే ఇవ్వచ్చు. రెండోది ఏమిటి, గురుపుత్రుడు తనకి పాఠం చెప్పిన గురువుగారు కొడుకు వచ్చి నాకు ఈ విద్యం అంటే తప్పకివ్వాలి. మంచినీళ్లు దానం చేసేవాళ్ళు ఉంటారే చలివేంద్రాలు పెట్టి, అటువంటి పుణ్యాత్ములకు కూడా విద్య ఇవ్వచ్చు. ఇంకా ధర్మమును తప్పకుండా నిత్యం ధర్మాసక్తితో ధర్మమును ఆచరించే వారికి కూడా విద్యలు ఇవ్వచ్చు. జ్ఞానప్రదాత నాబోటివాడు కొంత జ్ఞానాన్ని ప్రసాదించి ఏమయ్యా అయినా ఈ కెమెరాలు ఆపరేట్ చేయాలని అడిగితే వెంటనే ఆ విద్య అతను నేర్పి తీరాలట. ఎందుకంటే ఇతడు జ్ఞానం ఇచ్చాడు కనుక తనకు వచ్చిన విద్యని జ్ఞానదాతకి ఇవ్వాలి. ఇంకా గురు శుశ్రూష పాదాలు ఒత్తేవాడికి విద్య అడిగితే ఇవ్వచ్చు. శుచి రోజు శుచి తప్పకుండా ఉండేవాడికి విద్య ఇవ్వాలి. కృతజ్ఞత కలిగిన వాడికి విద్య ఇవ్వాలి. సాధువులైన వారు వచ్చి అడిగితే సాధువులకు కూడా విద్యలు ఇవ్వచ్చు. నువ్వు ఇలా విద్యలు ఇయ్యి, అనగా మళ్ళీ వీడికి వచ్చిన అనుమానం, గురువుగారండి మీ దయ వల్ల 88 జన్మల పాతకం పోయింది, మీ కటాక్షం వల్ల విద్యలు వచ్చాయి, మీరు ఏకంగా నన్ను గురువు అయిపోమంటున్నారు, కానీ నాకు కాశీలో మరణించి మోక్షం పొందాలని ఉందండి. ఇదివరకు ఎప్పుడో నేను 88 జన్మల క్రితం ఒక మహానుభావుడైన ఋషిని కాశీ వెళ్ళి మరణిస్తాను రక్షించమన్నాను, కానీ ఆయన నీకు కాశీయోగం లేదు అన్నాడు. ఆయన మాట ధిక్కరించి ఆ పాపం వల్ల ఇదిగో ఇన్ని జన్మలు ఎత్తాను, ఇప్పటికైనా నాకు ఆ పాపం పోయి కాశీవాస యోగం వస్తుందా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నీ అంతటా నువ్వు అడగకుండా ఉంటే మేమే ఇస్తాం, నువ్వు అడిగినంతకాలం నీకే దూరం అవుతుంది అన్నట్టు. గురువులు పొమ్మన్నప్పుడే పోవాలి, ఈలోపు అడగద్దన్నాడు. వెంటనే లెంపలేసుకుని గురువుగారు చెప్పినవి ఆచరించాడు. ఇంకా ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు, గురువు దగ్గర మౌనంగా ఉండేవాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురువుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడడం, అతిగా వాగడం, అతిగా మన విద్యని ప్రదర్శించటం, ఆయన అనుజ్ఞ లేకుండా కొన్ని పనులు ఆయన చేత చేయించాలనుకోవటం, ఇవి చేసినంతకాలం ఎప్పటికీ మనకి మోక్షం రాదు. ఈ మాట ఒకసారి కాదు కదా, దాదాపు 18 పురాణాలు చెబుతున్నాయి. అందుకే వద్దో ఎక్కువగా వాగద్దన్నా వినిపించుకోకుండా వాగుతున్నాడంటే వీడు ఇంకా ఎంత అధపాదాలని పోతాడు చూడండి. వైశంపాయనుడు లాంటి వాడు, మార్కండేయుడు లాంటి వాడి దగ్గర ఉంటే కూడా నువ్వు నీ అంతటా మాట్లాడకుండా ఉంటే మేము నీకు కాశీవాస ఫలితం ఇస్తానా, ఈలోపు మాట్లాడొద్దంటే ఆయన మాట్లాడుకోరుకోవాల్సి వచ్చింది. అందుకే ఇంకా ఈ కలియుగంలో మాబోటి గురువుల దగ్గరకు వచ్చి ఎక్కువ వాగితే ఇంకెంత ప్రమాదం ఆలోచించండి. వాళ్ళు మహామహిమ కలిగిన వాళ్ళు, క్షణంలో కావాలంటే మార్కండేయుడు తలుచుకుంటే బ్రహ్మలోకానికి పంపగలడు, ఆయనే పంపనన్నాడు. ఆ శక్తి లేని వాళ్ళ దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి అంటోంది పద్మపురాణం. అందుకని అప్పుడు అతడు చాలా కాలం వినయంగా గురువు శుశ్రూష చేసి అతి ప్రసంగం చేయకుండా ఉన్నాడు. గురువుగారి కంటే ముందు ఎప్పుడూ వెళ్ళేవాడు కదట. గమన విరోధం నకుర్యాత్ అంటే గురువు కంటే ముందెప్పుడు వెళ్ళిపోకూడదు, గురువుగారిని వెనకాతలు అడుగులు అడిగేసి తొక్కేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఆయన ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు తానే ముందు చెప్పకుండా తన మనస్సును అదుపులో పెట్టుకుంటూ సేవ చేసి ఆయన చెప్పినట్టే శిష్యులు తయారు చేశాడు. అలా 15 అయ్యాక అప్పుడు గురువుగారు మెచ్చుకుని, ఈ రోజు నుంచి నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇంకా నీకు కాశీవాస యోగం రాదు, కొంతమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని యాత్ర చెయ్యి, ఈ శిష్యులందరికీ యాత్రలు చూపించు, యాత్రల్లో స్థలాల విశేషాలు చెప్పు, అలా నువ్వు పుష్కర కాలం అంటే 12 చేస్తే అప్పుడు నీకు కాశీవాస ఫలితం వస్తుంది. ఈ 12 శిష్యుల్ని చాలా జాగ్రత్తగా చూడాలి సుమా, వాళ్ళకు కూడా వేళకు అన్నం అందుతోందో లేదో చూసుకో, వారికి ఎప్పటికప్పుడు పురాణ గాథలు తెలుస్తున్నాయో లేదో తెలుసుకో. ఇలా 12 శిష్యుల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తే అప్పుడు నీకు మోక్షం వస్తుంది అనగా అతడు తీర్థయాత్రలు బయలుదేరాడనమాట. అలా తీర్థయాత్రలకి ఒకడు కాదట, ఆయనతో పాటు 10,000 శిష్యుల్ని వెంట పెట్టుకుని వారితో కలిసి, ఇదిగో ఈ క్షేత్రం మహిమ ఇది, ఈ క్షేత్రం మహిమ ఇది అని అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. శిష్యులు కొంతమంది కొన్ని స్థలాలకు వెళ్ళాక గురువుగారు చెప్పేలోపే అడిగేస్తాను వాడు, గురుగారండి ఈయన చెబుదాం అనుకునేలోపే, కొంతమంది ఉంటారండి తెలివితేటలు, ఈ లింగం మహిమ ఏంటండి అంటారు, పాప ఆయన అక్కడికి వెళ్ళి చెబుదాం అనుకునేలోపు. అలా అడుగుతూ ఉంటే విసుక్కోకుండా ఒక్కొక్కసారి మాకు ముందే తెలుసండి అంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసని ఒక ఊహ ఉంటుంది, అందుకని మాకు ముందే తెలుసండి అంటారు. ఆ తెలుసున్నటువంటి వాళ్ళని, నాయన నీకు తెలుసున్నప్పటికీ నేను గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి చెప్పాలి, అది నియమం అని కూర్చోబెట్టి ఎంతో సహనంతో 12 పురాణాలు చెప్పాడు. ఒక రోజున వీరంతా కలిసి ఒక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక గొప్ప ఆశ్రమం ఉంది. ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే ఈ మహాత్ముడు, ఒరే ఇక్కడ అందరూ కూడా గన్నేరు పువ్వులు పట్టుకొచ్చి ఆశ్రమం చుట్టూ పరిచి సాష్టాంగ నమస్కారం చేయండి అన్నాడు. ఆశ్రమంలో ఎవ్వరూ లేరు, ఒక గుడిసె తప్ప ఏమీ లేదు. ఆ గుడిసె ఎప్పటికప్పుడు శిథిలమైపోకుండా ఆ గుడిసె పక్కనున్న కొంతమంది కోయేవాళ్ళు దాన్ని జాగ్రత్త చేస్తున్నారు. సాధారణంగా గుడిసెలు ఎలా ఉంటాయి, ఆశ్రమాలు కొద్ది రోజులు పోయేసరికి శిథిలం అయిపోతూ ఉంటాయి, కప్పు పాడైపోతే మళ్ళీ కొత్తగా ఏతాకులో తాటాకులో వేసి ఆ గుడిసెని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారట కోయేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళంతా కోయేవాళ్ళే. గుడిసె లోపల ఏమైనా ఉందా అని శిష్యులు చూశారు. ఎందుకు చూశారు అనుకుంటున్నారు, గురువుగారు గుడిసె చుట్టూత గన్నేరు పూలు పెట్టమన్నాడు అన్నవాడు మార్కండేయుడు శిష్యుడు పైగా. అంతటివాడు గుడిసె చుట్టూ గన్నేరు పువ్వులు పెట్టి సాష్టాంగపడంటున్నాడు, గుడిసెలో ఏమైనా శివలింగం ఉందేమో అని కొంతమంది కొంత ఉంటారులేండి, కొంతమంది అనుమానం గాళ్ళు. వాళ్ళు లోపలికి తొగి చూశారు, ఏమీ లేదు గుడిసెలో, శూన్యం. ఏమీ లేని దానికి పిచ్చగురువు గారు సాష్టాంగపడమంటున్నాడు ఏమా అని మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చింది. అందుకని కొద్దిమంది బయటకు వచ్చి, గురువు గారండి, దేవాలయంలో ఉన్న విగ్రహాలో శివలింగమో ఇలాంటి వాటి దగ్గర పువ్వులు పెట్టి సాష్టాంగపడమండం ధర్మం అనుకోండి, లోపల ఏమీ లేదు కదా, ఉత్తి ఖాళీ గుడిసే, దాని చుట్టూతో గుడిసె చుట్టూతో పువ్వులు పెట్టి దానికి నమస్కారం చేయండి అంటున్నారు, మీరు తిరగ్గా నీరసం వచ్చేలా చెబుతున్నారా అన్నారు కొందరు. కొంతమంది నిజంగా మా గురువుగారికి ఏమి తెలియదు, పిచ్చాళ్ళు మా గురువుగారు అలాగే చెబుతారు, కొంతమంది అలాగే అంటారు. గురువుగారు పక్కనే ఉంటారా, పక్కడి మా గురువుగారికి ఏం తెలియదండి, అలాగే చెబుతాడండి ఆయన అంటారు. అలా అంటున్నారా అని అడిగారట పాపం. ఆయన చిరునవ్వు నవ్వాడు, మీకు నమ్మకం ఉంటే ఈ గుడిసె చుట్టూ పువ్వులు పెట్టి సాష్టాంగపడండి అన్నాడు. 10,000 మందిలో 100 మంది మాత్రమే పువ్వులు పట్టుకొచ్చి చుట్టూతో పెట్టి సాష్టాంగపడ్డారు. తక్కిన వాళ్ళు ఊరికే చూసి నవ్వుకుని కూర్చున్నారు. ఈ యాత్రలకు వచ్చే వాళ్ళంతా భక్తులు అనుకుంటున్నారా గురువుగారితో పాటు, తిండి కోసం కొందరు, రూములు కోసం కొంతమంది, కొత్త స్థలాలు ఈ ఫ్రీగా చూడొచ్చు అని కొందరు ఇలా వచ్చేవాళ్ళు ఉంటారుగా, అలా వచ్చేవాళ్ళు కూడా ఉండుండొచ్చు అనమాట వాళ్ళలో. అందుకని వాళ్ళు ఎవరు ఇంత భక్తితో నమస్కారం మాత్రం చేయలేదు. అంతా అయిపోయాక అప్పుడు కోయివాళ్ళు వచ్చి ఇతనికి నమస్కరించి పుట్ట బియ్యం, పుట్ట తేనె మొదలైనటువంటి ఆ వెదురు బియ్యం అన్నీ పట్టుకొచ్చి పెట్టారు. పెట్టాక, మహానుభావుడు అండి, ఇక్కడ మంకణుడు అని ఒక మహర్షి ఉండేవాడండి అన్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా, అందుకే ఈ గుడిసె చుట్టూత పువ్వులు పెట్టి దీనికి సాష్టాంగపడమన్నాను. ఈ ఆశ్రమం వెనకాతల ఒక అపూర్వమైన గాథ ఉన్నది, అది వింటే నేను ఎందుకు ఈ పని చెయ్యమన్నానో మీకు అర్థమవుతుంది అని అప్పుడు ఆ మార్కండేయ శిష్యుడు ఇలా చెప్పడానికి పేరు లేదు ఈ కథలో, కేవలం మార్కండేయ శిష్యుడు అన్నారంతే, ఉత్తర గురువు అన్నారు ఆయన్ని. పూర్వం ఒకప్పుడు, ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం, దీనికి పూర్వం ఎప్పుడో సృష్టి ఆరంభంలో పద్మకల్పంలో ఈ భూమండలంలో ఈ ప్రాంతంలో మంకణుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఈ మంకణ మహర్షి ఆంగిరస వంశంలో పుట్టినవాడు. ఈయన ఈ గుడిసెలో 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అప్పట్లో పెద్ద పర్ణశాల ఉండేది ఇక్కడ, ఈ పర్ణశాలలో 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ప్రతి దినము వచ్చి శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి దాని మీద రకరకాల పుష్పాలు పెట్టి తర్వాత విభూతి పూసి ఆ విభూతి తన నుదుటి ధరించి ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా ఏకధాటిగా చేసేవాట. ఓం నమశివాయ, ఓం నమశివాయ అలా చేసుకుంటూ పోయేవాడు ఆయన. ఇలా చాలా కాలం గడిచింది. ఒకసారి ఏం చేశాడు ఆయన, యజ్ఞం చేయడానికి దర్భలు కావాలని అడవికి వెళ్ళాడు. అక్కడ దర్భలు కోశాడు. దర్భలు కోసేటప్పుడు అందులో ఒక దర్భ ఆయన కుడి చేతి బొటన వేలికి గుచ్చుకుని చీరుకుంది వేలు. దర్భలు చాలా పొదునుగా ఉంటాయి కదా, అమ్మో దర్భలు పసుక్కుని చేతులు కోసేస్తాయి. ఆ బొటన వేలు తెగిపోయింది, చర్మం తెగి అందులో నుంచి చర్మం తెగితే ఏం రావాలి, రక్తం రావాలి వేలు తెగిందంటే. కానీ ఆ మంకణ మహర్షి యొక్క బొటన వేలు నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం కారడం మొదలయ్యింది. కాకరకాయలు పిండితే ఆకుపచ్చ రసం రాదు, దొండకాయలు పిండితే రసం వస్తుందే, బూడిద గుబుడికాయ పిండితే రసం వస్తుందే, అలాగా కాయగూరల రసం రావడం మొదలుపెట్టింది. వీడికి మతిపోయింది. ఇంకా చూడండి, వాడు ఆనందం పట్టలేక, నా శరీరంలో రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది. కూరగాయల రసం ఎప్పుడు వస్తుంది, ఎవడైనా మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మంత్రసిద్ధి వచ్చినప్పుడు శరీరంలో రక్తమాంసాలు బదులుగా శాఖరసం వస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది. 100 సంవత్సరాలుగా నిరంతరం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నేను జపం చేస్తున్నాను. ఆ జప ప్రభావంతో నా శరీరం అంతా కూరగాయల మయమైపోయింది, శాఖమయమైపోయింది. ఇంకేముంది, నేను మంత్రసిద్ధి పొందాను, తపస్సిద్ధి పొందాను. ఇక నా శరీరంలో కూరగాయల రసం తప్ప రక్తం, చీము ఇలాంటివి ఉండవు, నా అంత గొప్పవాడు లేడు అని ఆనందంతో పొంగిపోయాడు. ఈ పొంగిపోయిన తర్వాత పంచుకోవడానికి ఎవడు లేడు అక్కడ. ఎవడన్నా ఉంటే నాకు తపస్సిద్ధి అయ్యింది, నాకు తపస్సిద్ధి అయింది అని చెప్పుకునేవాడు పాపం. మీరెవరూ లేరు. అందుకని ఆయన ఆనందం తట్టుకోలేక ఆశ్రమ ప్రాంగణంలో ఇటు 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 ఎగిరి గెంతులేసి బ్రహ్మాండమైన నృత్యం చేశాడు. మామూలు నృత్యం కాదు, మహా నృత్యం చేసి పారేశాడు ఆయన. షేక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ ఒకటి కాదు, అన్నీ కాలు పైకెత్తాడు, చెయ్యి కిందకి పెట్టాడు, ఎగిరాడు, దూకాడు. ఇక్కడ వచ్చింది పెద్ద గొడవ. ఆయన బాగా తపస్సు చేశాడు కదా, మరి మంత్రసిద్ధి కలిగిన వాడు. మంత్రసిద్ధి కలిగిన వాడు శరీరంలో గోళం ఎంత ఉంటుందో అంత బరువు ఉంటుంది. భూగోళానికి ఎంత బరువు ఉందో ఇతని శరీరానికి అంత శక్తి వచ్చిందిట. భూమి మీద ఇంకో భూమి పెడితే ఏమవుతుంది? భూమి తట్టుకోలేక కదిలిపోదు. మంచి బరువు అయిపోయిన ఈయన శరీరం అటు ఇటు కదులుతూ ఉంటే, నృత్యం చేస్తూ ఉంటే, ఆ నృత్యం దెప్పకి భూమి ఒకవేపుకి మరోవేపుకి, ఇటువేపుకి అటువేపుకి ఊగిపోవడం మొదలెట్టింది, ఒరిగిపోవడం మొదలెట్టింది. దాంతో భూమండలంలో ఉన్న కొండలు విరిగిపోవడం మొదలెట్టాయి. నదులు హఠాత్తుగా ఉత్తరం నుంచి దక్షిణానికి, మళ్ళీ ఇటు తిరిగితే దక్షిణం నుంచి ఉత్తరానికి పడిపోవడం మొదలెట్టాయి. సముద్రాలు పొంగిపోయాయి. ఇంకా చూడండి, నానాభీభత్సం అయిపోయింది అనమాట. ధరణీ చక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే లతావితానము దిశావితానము వడంకెల్ మిన్నదర్చం మహీధర సంతానము గ్రకునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలన్ కట్టల మీద పెట్టపిడుగుల్ బ్రోసన్ మహోదగ్రత. ఈ భూమండలం అంతా గజ 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 కదిలిపోయింది. సూర్యుడి కిరణములు కాంతి తగ్గిపోయి ఆయన కూడా మాసిపోయాట. దిక్కులు మారుమ్రోగిపోయాయి. సముద్రాలు చెరియని కట్ట దాటి ఊళ్ళ మీద పడి ఊళ్ళుకు ఊళ్ళు కొట్టుకుపోవడం మొదలుపెట్టాయి. భూమి కిందకి కుంగిపోయింది. ఆకాశం పైనుంచి పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఉల్కలు రాల్చడం మొదలుపెట్టింది. ఎంతెందుకు కొండలు విరిగిపోయాయి. ఒక క్షణకాలంలో బ్రహ్మదేవుడు కూడా కంపించిపోయాడు. దేవతలు వణిగిపోయారు, ఋషులు వణిగిపోయారు, సాధ్యులు వణిగిపోయారు, కిన్నరులు వణిగిపోయారు, పన్నగులు వణిగిపోయారు. ఈ అందరూ కలిసి అకాల ప్రళయం వచ్చింది, భూమండలానికి ఏదో ప్రమాదం వచ్చింది, భూమి మొత్తం నశించిపోతోంది, ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు అని ఏడ్చుకుంటూ చివరికి, ఇప్పుడు మనల్ని రక్షించేవాడు ఆ పరమేశ్వరుడు తప్ప మరెవరూ లేరు అని దేవతలు, కొంతమంది దివ్య ఋషులు, బ్రహ్మ ఋషులు కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈశ్వరుడు పార్వతీదేవితోటి ఏదో పరాచికాలు ఆడుతున్నట్ట. టక్కన వీళ్ళు వెళ్ళి పాదాల మీద పడిపోయారు. ప్రభో ఈశ్వర మహేశ్వర పరమేశ్వర మృత్యుంజయ పాహి పాహి అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి అంతా కట్టకట్టుకొచ్చారంటే, నీకు చిరునవ్వుగా ఉంది, భూలోకంలో మొత్తం ఉసురు లేచిపోతున్నాయి, భూమి కంపించిపోతుంది, ఏమిటో కారణం తెలియదు అన్నారు. ఆయన వెంటనే చెప్పాడు, నాయనలారా, మంకణుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయన శివపంచాక్షరి జపం చేయటం వల్ల ఆయనకి తపస్సిద్ధి కలిగింది, మంత్రసిద్ధి కలిగింది. ఆ ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఆ పంతులు గారు వేస్తున్న గంతులకి ఈ భూమండలం అంతా కదిలిపోతుంది. ఇప్పుడే నేను వెళ్ళి వాడి యొక్క ఆ తాండవాన్ని ఆపుతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని అదృశ్యమైపోయి అక్కడ ఒక సన్యాసి వేషంలో, అది కూడా జటాజోటాలు ధరించి, సోలం ధరించిన ఒక జంగమ దేవరులు ఉంటారే, ఆ వేషంలో ఇతనికి ఎదురుగుండా నిలబడ్డాడు. హఠాత్తుగా వచ్చిన జంగమదేవుని చూచి, ఓహో, నా నృత్యం ఎప్పుడూ చూడలేక ఇప్పుడు చూద్దాం, నృత్యవా చూస్తావా, ఇంకా చేస్తాను నృత్యం అన్నట్ట. నృత్యం అలా ఉంచు, ఓ సత్యం అడుగుతా అని చెప్పు, ఎందుకు ఇంత నృత్యం చేస్తున్నావు అని అడిగాడు ఆయన ఆ జంగమదేవరా. అదేమిటో ఈ జంగమదేవరా, నీకేం తెలుసాయి, బుడబుక్కల వాడివి, చేతిలో డక్కు వచ్చుకుని డుబుకు 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 డుబుకుని వాయించుకునే నీకు కూడా నా నృత్యం యొక్క ఆనందం ఏమిటో, దాని వెనకాతలు ఉన్న కారణం ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే చెబుతున్నాను విను, మనుష్యుల శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది రక్తం, మాంసం. నా శరీరంలో రక్తం లేసమా, అంత శేఖరసం, కాయగూరల రసం ఎలా వచ్చిందనుకుంటున్నావు? అది నా తపస్సిద్ధి వల్ల, నా మంత్రసిద్ధి వల్ల. మంత్రసిద్ధి కూడా ఎలా వచ్చింది? ఎన్ని వేలు ఎన్ని లక్షలు లెక్క లేకుండా నేను జపం చేశానో నీకు తెలియదు. ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ నిరంతరం జపం చేశాను. ఆ జపం వల్ల నా శరీరంలో మనుషులకు ఉండవలసినవన్నీ పోయి దివ్య స్థితి, ప్రకృతి స్థితి వచ్చింది. ప్రకృతిలో ఉత్తమమైనది శాకం, అందుకే నా శరీరంలో శాకమే ఉంది. ఇదిగో చూడు, బొట్న వేలు గుచ్చుకుందా ఇక్కడ, ఇక్కడ దర్పోటి కోసుకుంది నా వేలిని. ఆ వెంటనే ఇందులోంచి రక్తం బదులు కాయగూర రసం వచ్చింది, చూపించనా అని మళ్ళీ ఇలా నొక్కాడు. అందులోంచి మళ్ళీ ఇంకోసారి టేం అని కూరగాయ రసం బయటకు వచ్చింది. కూరగాయ రసం శరీరం నుంచి బయటికి రావడం అంటే మా అట్లానే అయినా, మరి అందుకే ఆనందం తట్టుకోలేక నాకు మంత్రసిద్ధి కలిగింది, నాకు మంత్రసిద్ధి కలిగింది అని నాకు నేనే ప్రచారం చేసుకుని నృత్యం చేస్తున్నాను. నాకు ప్రచారం చేసి పెట్టేవాడు ఫేస్బుక్లో నన్ను పెట్టేవాడు లేడు కనుక నాకు నేనే ఫేస్బుక్ని అన్నాడు. అనగానే ఆ ఎదురుగుండా వచ్చిన జంగమ దేవరు గారు పకపకానేవి, ఓహో మంత్రమును కొంతకాలం జపం చేస్తే సిద్ధి కలిగితే దానివల్ల నీ శరీరంలో నుంచి కాయరసం కూరరసం బయటకు వస్తే ఆనందంతో నృత్యం చేస్తున్నావా అంటే శరీరంలోంచి కూరగాయ రసం రావడం అంత ఆనందం కలిగిస్తుంది అన్నమాట. అవునండి మాట్లా మరి అన్నాడు మళ్ళీ ఈయన. అయితే చూడు అని వచ్చినవాడు వెంటనే ఏం చేశాడు, ఈ రెండు పట్టణ వేళ్ళు టక్కన ఒకదానికోటిలా తాటించాడు. ఇంకా వేళ మధ్యలో నుంచి అఖండంగా విభూతి రాలడం మొదలుపెట్టింది. దప 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 కుప్పలు తెప్పలు విభూతి పడిపోయింది. ఆ విభూతితోటి ఈయన గుడిసి మొత్తం ములిగిపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కల అడవి అంతా ములిగిపోయింది. ఈయన ములిగిపోయాడు. ఈయన కంగారడిపోయి, బాబోయ్ ఆ విభూతి ఆపోయా బాబు, ఆపపోతే భూమండలం అంతా బూడిదమయమైపోతుంది, మేమంతా నాశనం అయిపోతామన్నట్టు. ఇంత పెసరు శరీరంలోంచి కూరగాయ రసం వస్తే నువ్వు ఆనందంతో నృత్యం చేసావు కదా, మరి ఇంత విభూతి కొడుతున్న నేనెంత నృత్యం చేయాలి, నేనే నృత్యం చేస్తే ఎలా ఉంటుందో చూపించనా అన్నట్ట. నాయన రెండు బొట్టను పెడితే ఇలా కొట్టగానే ఇంత విభూతి తెప్పించి నా ఆశ్రమం మొత్తం ముంచేసావు, ఈ అడివంతా ముంచుతున్నావు, ఇంకా నువ్వు నృత్యం కూడా చేస్తే అప్పుడు ఆశ్రమం కాదు కదా, ఈ సృష్టి ఉండదు, నాకేదో భయంగా ఉంది, తమరెవరు బాబు అన్నాడు. ఆయన జాలిపడి ఇదిగో చూడని ఒక్కసారి తన దివ్య మంగళ విగ్రహాన్ని చూపించాడు. భూమి ఆకాశాలు నిండిపోతున్న మహాశరీరంతో ఆకాశం తన జుట్టుగా వ్యోమకేశుడై దిశలు కర్ణములుగా భూమి పాదాలుగా అంభోనిధులు కుక్షిగా శల్యులద్రులుగా లతాసాలాలు రామాలుగా గాలి ప్రాణంగా బాహులు సురేంద్రులుగా ఘనంబుల్ కచంబుల్గా నభోవిధి నాకంబుగా రేలుంబగళ్ళు నివేశంబులుగా అంభోజగర్భుండు గర్భంగా గుహ్యం వీర్యంగా వర్షము నాకంగా ఈ విధంగా సమస్త భువన బ్రహ్మాండాలతో కూడిన ఒక అపూర్వ దివ్య మంగళ విగ్రహంతో దశభుజాలతో పంచముఖాలతో ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఆ సమయంలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అనమాట, ఐదు ముఖాలు, సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం, ఈ ఐదు ఐదు ముఖాలు. ఒకటి తూర్పుకి, ఒకటి పడమరకి, ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం, ఒకటి ఆకాశం, పైకుంటే దాని ఈశానము అంటాం అనమాట. ఈ ఐదు ముఖాలతో ఉన్నాడు. పది చేతులు ఉన్నాయి ఆయనకి, భూమి కాళ్ళు, సముద్రమే కుక్షి, రాత్రి పగలు ఆయన కంటి మీద రెప్పలన్నమాట, వర్షం ఆయనకి వీర్యం, ఆకాశం జుట్టుగా ఉంది, అందుకే వ్యోమకేశ అంటారు. ఈ విధంగా దశ దిశలు వ్యాపించిన అపూర్వ రూపంతో దివ్య మంగళ విగ్రహంతో తెల్లని రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శివుడు చాలా స్వచ్ఛంగా తెల్లగా పాదరసంలో ఉంటాడు, పాల నురుగులో ఉంటాడు. ఇంకా శ్వేతవర్ణాన్ని దేనితోటి పోల్చలేం, అయినా పోల్చాలి కాబట్టి ఇదిగో శ్వేతవర్ణంలో ఉన్నాడు లేక క్షీరవర్ణంలో ఉన్నాడు. శారద కోమల నేరద పారద రుచిదేవుడు అని అంటున్నాయి పురాణాలు. శరత్కాలములోని పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెలలాగా, మేఘములాగా, మంచులాగా తెల్లగా ఉంటాడు, మల్లెపువ్వులా ఉంటాడు. అంత స్వచ్ఛమైన తెల్లని విగ్రహంతో ప్రత్యక్షమవగానే కాళ్ళ మీద పడిపోయి, తండ్రి నన్ను రక్షించు బాబోయ్ అన్నట. జయ నీహార ధరాధరేంద్ర తనయాచారుస్తన ద్వంద్వ సంశ్రియ సంలగ్న పటీర కుంకుమరజ సంపన్న భాగాంతర. నిరంతరం అమ్మవారిని కౌగిలించుకోవటం వల్ల అమ్మవారి వక్షస్థలం మీద ఉన్న కుంకుమ నీ వక్షస్థలానికి అంటుకుంది, తెల్లని నీ వక్షస్థలం ఎర్రగా ఉంది. శివుడికి శరీరం అంతా తెలుపు కదా, కానీ ఈ వక్షస్థలం మాత్రం, ఈ ఉరస్థలం మాత్రం ఎర్రగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉంది, అమ్మవారు ఎప్పుడు తన వక్షస్థలానికి ఒక కుంకం రాసుకుంటుంది. అమ్మవారిని నేను కౌగిలించుకోగానే ఆవిడ వక్షస్థలం మీద ఉన్న కుంకం వచ్చి ఈయన తెల్లని శరీరానికి అంటుకుంది, దాంతో ఈ వక్షస్థలం మాత్రం ఎర్రగా ఉంది. అలాంటి రంగుతో ఉన్న మహాత్మ అంటే ఎప్పుడూ అమ్మని విడిచిపెట్టకుండా అర్ధనారీశ్వరుడిగా ఉండి, ఓ పరమేశ్వర నీకు నమస్కారం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాయన భగవంతుడిని ధ్యానం చేయగా మంత్రం అనుష్ఠానం చేయగా కొన్ని దివ్యశక్తులు వస్తాయి, వాటి ఉద్దేశ్యం పరమేశ్వరుడు కటాక్షించాడు అని ఆనందించడమే తప్ప అహంకరించి నృత్యం చేసి లోకాలను అల్లకల్లోలం చేయడం కాదు. కానీ నీలో ఎంత రజస్సు ఉన్నదో అంత భక్తి ఉన్నది, అందుకే పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడ్డావు, నీకేం వరం కావాలో కోరుకోమంటే, తండ్రి నాకు జీవితంలో ఇంకెప్పుడు అహంకారం రాకూడదు, ఇంకొక కోరిక, నువ్వు నీ బొటన వేళ్ళు రెండూ తగిలించి విభూతిని సృష్టించి నా ఆశ్రమాన్ని ముంచేసావు, కాబట్టి నీ పవిత్రమైన హస్తాల నుంచి బయటికి వచ్చిన విభూతితో పవిత్రమైన నా ఆశ్రమం కలియుగాంతం వరకు ఈ క్షేత్రంలో ఇలాగే ఉండుగాక. ఇక్కడికి వచ్చి ఆశ్రమం దగ్గర గన్నేరు పువ్వులు ఎవరు పెట్టినా వాళ్ళు సాక్షాత్తు నీ శిరస్సు మీద పెట్టిన పుణ్యం వారికి ప్రసాదించదవుగాక అని కోరుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మంకణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఆశ్రమాన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నారు. అది కురుక్షేత్రాన్ని నుంచి వెళ్ళేటటువంటి మార్గంలో ఉంటుంది. అక్కడ గుడిసె ఉంటుంది, ఆ గుడిసె చుట్టూతో గన్నేరు పువ్వులు పెట్టి సాష్టాంగ పడుతూ ఉంటారు. చాలా గొప్ప ఆశ్రమం. ఎందుకని? ఆశ్రమం మీద శివుడి విభూతి పడింది కనుక. అందువల్ల శిష్యులారా, సాక్షాత్తు శివుడి హస్త విభూతి పడిన ఈ స్థలం శివస్వరూపం కనుక గుడిసె చుట్టూ పువ్వులు పెట్టి సాష్టాంగ పడమన్నాను. మీరు లోపలికి దొంగి చూసి గురువుగారి పిచ్చాడు ఉట్నే దండం పెట్టమన్నాడు అనుకుంటున్నారు. ఇది మంకణ మహర్షి ఆశ్రమం అని చెప్పగానే వాళ్ళు బ్రహ్మానంద భరితులైపోయి ఇప్పుడు పూర్తిగా సాష్టాంగపడ్డారు భక్తితో. అందుకే క్షేత్రం వరకు వెళ్ళినప్పుడు క్షేత్ర విశేషం కూడా తెలుసుకుంటేనే అక్కడ ఏం చెయ్యాలో, ఏమి చేస్తే లాభమో, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళామో తెలుస్తుంది. ఈ కథని మార్కండేయ శిష్యుడు చెప్పాడు. ఇంకా ఎన్నెన్నో తీర్థయాత్రలు చేశారు. దారిలో వాళ్ళకి చ్యవన మహర్షి దొరుకుతాడు. ఆ చ్యవన మహర్షితో కలిసి హిమాలయ పర్వతాలకు వెడతారు. ఇలాంటి ఎన్ని దివ్య కథలు ఉన్నాయో అండి ఇందులో. అసలు పద్మపురాణం అంటే అనేక విచిత్ర గాథల సంపుటీకరణం అన్నమాట.